అను రేడియో సమర్పిస్తున్న పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి మన అను రేడియోకి ఇచ్చేశారు హైమావతి గారు. మేడం సహాయ వ్యవసాయ సంచాలకులుగా గుంటూరు కేంద్ర వనరుల కేంద్రంలో పనిచేస్తున్నారు. ఈరోజు మేడం ముఖ్యంగా మాట్లాడబోయేటువంటి విషయం వరి పైరులో పురుగులు మరియు తెగుళ్ళు యాజమాన్య పద్ధతుల గురించి మన రైతు సోదరులకు వివరిస్తారు. నమస్కారం మేడం.
నమస్కారం అండి. ముందుగా ఈ అను రేడియో కమ్యూనిటీ రేడియో నాగార్జున యూనివర్సిటీలో ఉంది. దీని పరిధిలో వింటూ ఉన్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు వచ్చేసి ఎం హైమావతి. జిల్లా వనరుల కేంద్రము గుంటూరులో సహాయ వ్యవసాయ సంచాలకులుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకి పంట వరి పంట ప్రధాన పంట కాబట్టి దానిలో ఏమేం పురుగులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, వాట్ల యాజమాన్య పద్ధతులు మనం ఏ రకంగా చేసుకోవాలి అనే విషయం గురించి ముందుగా తెలుసుకుందామండి. రైతులు ఈ పురుగులు తెగుళ్లను గుర్తించి వాటి నివారణకు సూచించినటువంటి మందుల్ని వాడితే గనక మనకి నాణ్యమైన దిగుబడులు పెంచుకొని వాతావరణం కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులకి ఈ పురుగుల గురించి తెగుళ్ల గురించి అవగాహన ఉంటే మనం నాణ్యమైన దిగుబడులు పొందటానికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వరి ఉత్పత్తి మరియు ఉత్పాదకత అనేది ముఖ్యంగా చీడపీడల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది ఉత్పత్తి మీద ఉత్పాదకత మీద చూపిస్తుంది అన్నమాట. మనం ముఖ్యంగా మన ఉత్పత్తి పెంచుకోవటము నాణ్యమైన దిగుబడులు తెచ్చుకోవటం అనేదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి రైతు స్థాయిలో ఈ పురుగులు తెగుళ్లను గుర్తించి సరైన నివారణ చర్యలు చేపట్టడం అనేది ఎంతైనా అవసరము అని జిల్లా వనరుల కేంద్రము ఈ కమ్యూనిటీ రేడియో ద్వారా తెలియచేస్తున్నాము. ముందుగా ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన పురుగులు తెగుళ్ళు వరి పంటలో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం అన్నమాట. పురుగుల విషయానికి వచ్చేసరికి కాండం తొలుచు పురుగు, తర్వాత ఆకుముడత పురుగు, గోధుమ వర్ణపు దోమలు అనేవి ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాము. అట్లానే తెగుళ్ళ విషయానికి తీసుకునేటట్లయితే అగ్గి తెగులు, పాంపోడ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, ఇటీవల కాలంలో మానిపండి తెగులు అనేవి ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఇవి కాక ఇంకా కొన్ని మైనరు పురుగులు అంటే పురుగులు ఉన్నాయి, తెగుళ్ళు కూడా ఉన్నాయి. ఈరోజు మాత్రం ఈ ముఖ్యమైనవి మాత్రం ఇంతవరకు తెలుసుకుందాం అన్నమాట. పురుగులు రావటము, మళ్ళీ తెగుళ్ళు రావటము, రైతులు మందులు కొట్టడం అనేది నిరంతరం మనం చేస్తూనే ఉంటాము. కాకపోతే ఏదో ఆ పురుగుల మందు డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనం ఏదో కొడుతూ ఉంటాము, అది పనిచేస్తుంటుంది, పనిచేయకుండా ఉంటుంది. ఇలాంటి సమస్యలు అనేవి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ వీటి గురించి అవగాహన కనుక రైతులకు ఉన్నట్లయితే మనం ఏ పురుగు వచ్చింది, దీనికి ఏ మందు వాడాలి అనేది కొంత బేసిక్ అవగాహన వాళ్ళకు ఉండి మందులు కూడా తెచ్చుకొని వాడి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు కాబట్టి తెలుసుకొస్తే ఈరోజు ఈ విషయాలు తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఇక కాండం తొలిచే పురుగు విషయానికి వచ్చేసరికి ఈ పురుగు నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశించి వైరు పైరును నష్టపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఖరీఫ్లో అయితే తక్కువగా ఉంటుంది, మధ్యస్థంగానూ ఉంటుంది. రబీలో అయితే మధ్యస్థం నుండి ఎక్కువగా కూడా మనకి ఈ పురుగు ఆశించటం జరుగుతుంది. నార్మల్లో గనక ఈ కాండం తొలిచే పురుగు ఆశిస్తే మొక్కలు పిలక దశలో గనక ఆశిస్తే మువ్వు చనిపోతాయి అన్నమాట. ఈనిక దశలో గనక ఆశిస్తే ఏమవుతుంది, కంకి పాలు పోసుకోకుండా తెల్ల కంకి ఏర్పడుతుంది. ఇది మనందరికీ మనం చూస్తూనే ఉంటాం. సరే ఈ పురుగు ఎలా ఉంటుంది అని కనుక మనం కనుక్కుంటే ముదుర గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి ఆడ రెక్కల పురుగులు ముందు జత రెక్కలపైన నల్లటి మచ్చ ఒకటి కలిగి ఉంటుంది అన్నమాట. రెండు రెక్కల మీద, ఆ రెక్క మీద ఒక మచ్చ ఉంటుంది, ఈ రెక్క మీద ఒక మచ్చ. అట్లానే ఇది గుడ్లు సముదాయాలుగా పెడుతుంది. దీనిపైన హెయిరు అంటే నూగు లాంటిది కప్పబడి ఉంటుంది. ఈ గుడ్లని ఆకు చివర భాగాన సముదాయాలుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కాపుతుంది అన్నమాట పురుగు. ఈ గోధుమ రంగు తెలుపు రంగులో ఉండేటటువంటి ఈ పిల్ల పురుగులు లార్వాలు అన్నమాట ఎదిగిన తర్వాత నారింజ రంగుకు కానీ పసుపు రంగుకి కలిగి ఉంటాయి అన్నమాట. గుడ్డు నుండి వచ్చిన తర్వాత లార్వా పిల్ల పురుగులు అనమాట. మనకి మెయిన్ ఆకుల్ని తినేసి నష్టపరిచేది ఏంటంటే ఈ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వా కాండం కింద వైపు నుంచి మొక్క లోపలికి ప్రవేశించి మొక్క మొవ్వును తినేస్తుంది అన్నమాట. అందువల్లనే దీన్ని కాండం తొలుచు పురుగు అన్నారు. ఆ మొక్క మొదట్లో కాండాన్ని తొలుచుకొని లోపలికి వెళ్తుంది కాబట్టి దీని పేరే కాండం తులసి పురుగు అని అంటాం వాడుకలో ఉన్నది. ఇది ముఖ్యంగా ఎప్పుడు వస్తుంటే ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు, ముదురు నారు నాటినప్పుడు, తర్వాత మన సెంటెడ్ రైస్ అంటారు సువాసన రకాలు కొన్ని ఉన్నాయన్నమాట ఆ రకాలు వేసినప్పుడు, తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్న సంవత్సరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకి 7 గంటలకు మించి ఉన్నప్పుడు, అంటే ఎండాకాలం లాగా నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు ఈ కాండం ఏమవుతుంది, బలహీనంగా మారి ఈ పురుగు లోపలికి చొచ్చుకొని పోయి ఆశించటానికి అవకాశం ఉన్నదన్నమాట. మనం ఎప్పుడు మందులు కొట్టాలి, నష్టపరిమితి ఎప్పుడు కూడా ఏ పురుగుకైనా కూడా ఆర్థిక నష్టపరిమితి అనేది ఒక స్థాయి అనేది ప్రతి పురుగుకి నిర్దేశించారు శాస్త్రవేత్త. ఆర్థిక నష్టపరిమితి దాటుతుంది అన్నప్పుడు నివారణ చర్యలు తీసుకోవాలన్నమాట. దీని ఏమంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ఈటీఎల్ అంటారు. ఈ పురుగుకి ఈటీఎల్స్ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే, నార్మల్లో గనక చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు కానీ లేకపోతే ఒక గుడ్ల సముదాయం కానీ ఉంటుంది. పిలకల దశలో అనుకోండి, ఇది అన్ని దశల్లో ఆశిస్తుంది అన్నాం కదా, పిలకల దశలో ఆశించినప్పుడు చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు కనపడి ఒక గుడ్ల సముదాయము, తర్వాత 5% చనిపోయిన మొవ్వలు ఉంటాయన్నమాట. ఇది ఆర్థిక నష్ట పరిమితి. ఇది మనకి ఎట్లా తెలుస్తుందంటే, లింగాకర్షక బుట్టల్ని వారానికి బుట్టకు గనక పెట్టుకొని వారానికి బుట్టకి 25 నుంచి 30 మగ రెక్కల పురుగులు కనుక ఆ బుట్టలో పడే పని అయితే ఇది ఆర్థిక నష్టపరిమితి దాటుతున్నది, ఇప్పుడు మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. దీనికి మనం ఏం చేయాలంటే, సస్యరక్షణ చర్యల్లో భాగంగా మరి నార్మల్లో కూడా వస్తుంది కాబట్టి నారు పీకటానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను పల్చగా నీరుంచి చల్లాలన్నమాట. ఆ నీరు కూడా ఈ మందు గుళికల ద్రావణము నీరు అనేది ఆ మడిలోనే ఇంకేటట్లుగా చేసుకోవాలి. అట్లానే నాటే సమయంలో మనం ఇందాకేం చెప్పుకున్నాము, ఈ గుడ్లు అనేవి ఆకుల చివరిలో సముదాయాలుగా పెడుతుంది కాబట్టి నాటేటప్పుడు నారుకట్టలోకి ఆకుల చివరలను నారుకట్టల చివరిల తుంచేసుకొని నాటుకోవాలి. అలా నాటుకున్నట్లయితే నా ఆకు చివర ఉన్నటువంటి గుడ్ల సముదాయాలు ఏవైనా ఉంటే వాటిని మనం గుడ్డు దశలోనే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు 100 సంఖ్యలో గుడ్లు పెట్టినప్పుడు అది పిల్ల పురుగులు అవ్వాలంటే 100 పురుగులు వస్తాయి. అదే మనం కనుక నారు ఆకుల చివరలు కనుక తుంచేసుకున్నట్లయితే కొన్ని 100 గుడ్లని గుడ్డు దశలోనే పిల్ల పురుగుగా రాకముందే మనము నాశనం చేసినట్లు అవుతుందన్నమాట. ఈ రకంగా నాటుకోవాలి. అట్లానే పిలక లేకపోతే దుబ్బు చేసే దశలో కనుక అయితే కనుక మనము మన అందరికీ తెలుసు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోలు కానీ లేకపోతే ఎస్ఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నమాట. అంకురం నుండి చిరుపట్ట దశలో కనుక మనం కంట్రోల్ చేసుకోవాలి, వస్తుంది, ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికల్ని 8 కిలోలు వేసుకోవాలన్నమాట ఎకరానికి. లేకపోతే క్లోరాంట్రా నిలిప్రోల్ అని 0.4% గుళికలు దొరుకుతాయి మనకి మార్కెట్లో, అవి 4 కిలోలు వేసుకోవాలన్నమాట. లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు కానీ మనం స్ప్రే చేయాలనుకుంటే, గుళికలు కాకుండా మనం గుళికలు తేయలేదు వాడలేదు అని అనుకున్నప్పుడు మందుల ద్రావణం రూపంలో కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. దానికి గాను మనం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు కానీ లేకపోతే క్లోరాంట్రా నిలిప్రోల్ని 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఈ 2 మందుల్లో ఏదో ఒకటి పిచికారీ చేసి మనం సమర్థవంతంగా ఈ పురుగుని నివారించుకోవచ్చు అన్నమాట. గుళికల రూపంలో అయినా వేసుకోవచ్చు, అవే మందులు మనం స్ప్రే చేయడానికి పొడి రూపంలోనూ లిక్విడ్ రూపంలోనూ దొరుకుతాయి కాబట్టి వాటిని కానీ మనం స్ప్రే చేసుకొని పిచికారీ చేసుకొని ఈ కాండం తొలిచి పురుగుని నివారించుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ 2వ పురుగుకి వచ్చేసరికి ఆకుముడత పురుగు అంటారు, దీన్నే నాము అంటారు, తెల్ల తెగులు అంటారు. ఈ పురుగు మన అందరికీ తెలుసు ఆకుపచ్చ రంగులో ఉండేసి ఆకులు చివరి భాగాల్లో చుట్టలాగా మారి ఆ చుట్టల్లో లోపలన్నమాట ఈ పురుగులు ఉండటం మనం గమనిస్తూ ఉంటాము. ఇది ఎట్లా అంటే నాటిన దగ్గర నుంచి కూడా పోటాకు దశ వరకు ఖరీఫ్ మరియు రబీ 2 సీజన్లలో కూడా ఈ పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెద్దగా నష్టం చెయ్యదు కానీ దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి పోటాకు దశలో వచ్చినప్పుడు కొంచెం నష్టం ఎక్కువ చేస్తుంది అన్నమాట. కాబట్టి లార్వాలు ఏం చేస్తాయి, ఆకులు ఇందాక చెప్పినట్లు ఆకులు 2 అంచులను కలిపి గొట్టంగా చేసేసి ఆకుపచ్చ పచ్చని పదార్థాన్ని గీకి తినటం వల్ల ఆకులు తెల్లబడి తర్వాత ఎండిపోవటం జరుగుతుంది అన్నమాట. అందుకే దీన్ని ఆకులు తెల్లగా వస్తాయి కాబట్టి నాము అని తెల్ల తెగులు అని దీనికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట ప్రాంతాన్ని బట్టి. ఈ పురుగు సీతాకోక చిలుకలు అనేవి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. రెక్కల అంచుల మధ్య నల్ల అనే సన్నగా ఒక గీత ఉంటుంది అన్నమాట. ఒకటి రెండు గీతలు మనం గమనిస్తూ ఉంటాము. రాత్రిపూట కూడా మన ఇళ్లలో తిరుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఆకు చుట్టు పురుగుకి ఆకుముడత పురుగుకి సంబంధించినటువంటి సీతాకోక చిలుకలు అన్నమాట. అట్లానే మనం గనక ఈ పురుగు ఉంది ఎక్కడుంది అనేది మనం చూడాలి అని అంటే, ఆకు ముడతలు విడదీస్తే లార్వా దశలో ఉన్నటువంటి లేత పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పురుగులు మనకి కనపడతాయి అన్నమాట. మనం పొలంలో నడుస్తూ ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగుల్ని గనక మనం గమనించినట్లయితే, ఇందాక చెప్పినట్లుగా రెక్కల పురుగులు రెక్కల మీద నల్లటి గీతలు ఉంటాయి అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఆకుముడత పురుగు ఆశించింది ఉన్నది అనేది మనం ఆకుముడతని గుర్తించగలుగుతాం అనమాట. అయితే ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఈ పురుగు వస్తుంది అని గనక మనం ఆలోచించినట్లయితే, ఆలస్యంగా నాటిన పొలాల్లోనూ వర్షాభావ పరిస్థితుల్లోనూ పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉన్నప్పుడు నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడటం వలన ఈ పురుగు ఉధృతిని మనం గమనిస్తామన్నమాట. పెరుగుతుంది కూడా. ఎక్కడైనా కూడా జనరల్గా వర్షాభావ పరిస్థితులు, నీడ ప్రదేశాలు, ఎండ సోక్కుపోవటం, నత్రజని ఎరువు ఎక్కువగా వాడటము, ఇవి ఏంటంటే మన పురుగులు తెగుళ్ళు ఆశించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వెడల్పాటి ఆకు గల రకాలైతే గనక, ఇది ఎందుకంటే ఆ చుట్టలాగా చుట్టడానికి, వెడల్పుగా ఆకు ఉన్నప్పుడు చుట్టలాగా చుట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వెడల్పాటి ఆకు రకాల్లో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. పోటాకు దశలో దుబ్బుకి ఇందాక అనుకున్నట్లుగా మనకి ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అన్నాం చూడండి. ఈ పురుగుకి ఎకనామిక్ థ్రెషోల్డ్ వచ్చేసరికి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి తెలుగులో చెప్పాలంటే. ఇది పోటాకు దశలో ఉంటే దుబ్బుకి 1 నుండి 2 కొత్తగా తెల్లగా గీకబడిన ఆకులు గనక కనపడితే గనక, దుబ్బుకి 1-2 ఆకులు గనక కనపడితే కొత్తగా గీగినటువంటివి, వాటిలలో మళ్ళీ చిన్న లార్వాలు గనక మనం గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలన్నమాట. తర్వాత వీటికి మనకి బయో కంట్రోల్ ఏజెంట్స్, ట్రైకోగ్రామా అని ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఈ పరాన్నజీవులు అంటారు. ఏంటంటే పరాన్నజీవులు అయినటువంటి ఈ ట్రైకోగ్రామా కిలోనీస్ అనేది కూడా ఒక జీవే అన్నమాట. ఇవి గుడ్ల రూపంలో ఉంటాయి, మనకి ఎకరాకి అట్టల మీద ఉంటాయి. 20,000 చొప్పున గనక 3 సార్లు గనక ఒక 15-20 రోజుల తేడాతో 3 సార్లు గనక మనం వదిలిపెట్టినట్లయితే చేలో, అది ఎట్లా అంటే అవి చిన్న చిన్న పీసులుగా గుడ్లు ఉన్నటువంటి అట్టలు దొరుకుతాయి మనకి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ చేను ఆకు చేలో ఉన్నటువంటి ఈ మొక్కల ఆకులకు గనక మనం పింజేసేసి పెడితే గనక అనుకూల పరిస్థితుల్లో వాటి నుంచి పురుగులు, పిల్ల పురుగులు వచ్చేసి అవి ఆకుముడత పురుగుని తినేస్తాయి అన్నమాట. పిలక దశలో చేనుకు అడ్డంగా గనక తాడును 2-3 సార్లు గనక మనల్ని లాగితే గనక పురుగులు అన్నవి ముందు కింద పడిపోతాయి. ఏంటంటే మీరు బాగానే ఉంది, మందులు కొట్టాలి ఇవన్నీ మనం చెప్పినా కూడా ఆకు చుట్టు పురుగు అనేది ఆకు చుట్టూ లోపల ఉంటుంది కాబట్టి మనం ఎన్ని మందులు కొట్టినా కూడా ఆకు పైనే పడుతుంది, పురుగు మీద పడదు, పురుగు చావదు. కాబట్టి ఏం చేయాలా, ఈ పురుగు ముందు ఆకు చుట్టులోంచి బయటకు వచ్చి కింద పడిపోవాలి. దానికోసంగా మనం ఏం చేయాలంటే కొబ్బరితాడుని కనుక చేనుకు అడ్డంగా 2-3 సార్లు లాగినట్లయితే ఆ పురుగులు అనేవి కింద పడిపోతాయి, నీటి మట్టం మీదకి పడిపోతాయి నేల మీద. అక్కడ మనం అప్పుడు గనక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ, ఎసిఫేట్ అయితే గనక 1.5 గ్రాములు లీటర్ నీటికి గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగుని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. ఇది ఎప్పుడు మన పిలకలు వేసే దశలో అట్లా ఉన్నప్పుడు. అదే పోటాకు దశలో గనక వచ్చినట్లయితే అప్పుడు నష్టం ఎక్కువ చేస్తాయి కాబట్టి ఆర్థిక నష్ట పరిమితి ఉంటుంది, దిగుబడి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందుని 2 గ్రాములు కానీ, క్లోరాండ్రా నిలిప్రోలు 20SC అనే మందుని 0.4 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఫ్లూ బెండమైడ్ అని దొరుకుతుంది, ఇది 0.25 గ్రాములు కానీ, ఫ్లూ బెండమైడ్ 48SC అంటే ఇదైతే 0.1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి కలిపి ఈ మందుల్లో ఏదో ఒకటి పిచికారీ చేయాలి. అది ఇది కాదంటే ఇందాక మనం అనుకున్నట్లుగానే కాండం తొలిచే పురుగుకి, ఈ ఆకుముడత పురుగుకి అన్నిటికీ కూడా కంట్రోల్ చేయటం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G అనే గుళికలు 8 కిలోలు, క్లోరాంట్రా నీలిప్రోలు 0.4% 4 కిలోల గుళికలు కనుక ఎకరానికి మనం వేసుకున్నట్లయితే పై మందులేమీ స్ప్రే చేయకుండానే ఈ గుళికలే ఆకుముడత పురుగుకి ఉపయోగపడతాయి, కాండం తొలిచే పురుగుని కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికి. అంటే మొక్క విషం అయిపోతుంది అనమాట. ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అంటారు. మొక్క కూడా వేరు ద్వారా ఈ విషాన్ని పీల్చుకుని మొక్క విషం అయిపోతుంది కాబట్టి ఈ పురుగులను తినటానికి వచ్చినప్పుడు ఈ ఆకుల్ని తిన్నా కానీ ఏం చేసినా కానీ ఆ విషపూరితమైనటువంటి ఆకుల్ని తింటాయి కాబట్టి సమర్థవంతంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకపోతే మూడోది ముఖ్యమైనది, ఇదేంటి, సుడిదోమ అంటారు. దీన్నే దోమపోటు అంటారు. ఈ దోమలు ఏంటి, గోధుమ వర్ణపు దోమలుగా అన్నా ఉంటాయి, లేకపోతే తెల్ల మచ్చ దోమలు కానీ ఉంటాయి. ఇవి రకరకాల స్టేజెస్లో ఉంటాయి. రెక్కల పురుగులు ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, నింఫ్స్ అంటారు. ఇవన్నీ రకరకాల స్టేజీల్లో కూడా మనము పైర్లో చూడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది అన్ని ప్రాంతాల్లో, వరి పండించే అన్ని ప్రాంతాల్లోనూ ఈ రెండు రకాల దోమలు నారుమడి దశ లేదా పిలక దశలో అయితే అరుదుగా ఉంటుంది. పొట్ట దశ, ఈనక దశల్లో ఎక్కువగాను పిల్ల పెద్ద పురుగులు నీటి మట్టంపై ఉండి దుబ్బుల నుండి రసం పీల్చేసి దాని ద్వారా రసం పీల్చడం వల్ల నష్టాన్ని కలిగజేస్తాయి అన్నమాట. ఇవి మన గాలి ఆడకుండా అలా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పురుగు, చేనుకు గనక గాలి ఆడకపోతే ఈ పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పురుగులు ఉధృతి గనక ఎక్కువైతే పొలం ఎండిపోయి పడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. తాలు గింజలు ఏర్పడతాయి, నూర్చినప్పుడు నోకవటం జరుగుతుంది. సుడిదోమ వలన మనకి ఇంకొక వైరస్, ఈ దోమ ద్వారా గ్రాసిస్టంట్ అనే వైరస్ కూడా వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మరీ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం పొలంలో గనక నీటిని గమనించినట్లయితే ఇవి తెట్టులాగా నీటి మీద తేలి ఆడుతూ మనం గమనిస్తాం అన్నమాట. రకరకాల స్టేజెస్ లో ఉన్నటువంటి ఈ గోధుమ వర్ణపు దోమ కానీ తెల్ల మచ్చ దోమ ఇవన్నీ కూడా జనరల్ గా కలిసే వస్తూ ఉంటాయి. గోధుమ రంగు లేదా తెలుపు రంగు లేదా బూడిద రంగులో వీపై తెల్ల మచ్చ గల దోమల్ని నీటి మట్టానికి పైభాగాన దుబ్బుపై రెండు రూపాల్లో కూడా, అంటే ఇందాక నేను చెప్పినట్లు అన్ని స్టేజ్ల రెక్కలు ఉన్నవి, రెక్కలు అభివృద్ధి చెందనివి కూడా మనం చూడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తొలి దశలో ఇవేం చేస్తాయి, రసాన్ని పీల్చటం వలన పైరు లేత రంగుకి, పసుపు వర్ణానికి మారిపోతుంది అన్నమాట. ఉధృతి పెరిగే కొద్దీ ఏమవుతుంది, పైరు సుడుల్ సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడు వస్తుంది మనకి, ఈ పురుగు ఎక్కువగా ఎప్పుడు ఆశిస్తుంది, ఇది ఆశించటానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అని గనక మనం అనుకున్నట్లయితే, నత్రజని, ఇందాక అనుకున్నట్లుగా ప్రతి పంటలోనూ నత్రజని అనేది మొక్క మెత్తబట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. నత్రజని అధిక మోతాదులో వాడినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతుంది. అట్లానే ఇందాక గాలి ఆడాలని చెప్పాను కదా, గాలి ఆడటానికి మనం ఏం చేస్తాము, జనరల్ గా ఖాళీ బాటలు అనేవి తీస్తూ ఉంటాము. అట్లా ఖాళీ బాటలు తీయని పొలాలు కనుక ఏమన్నా ఉంటే ఆ పొలాల్లోనూ పైరు తొలి దశలో ఆకులను ఆశించే పురుగుల నివారణకు మనము క్లోరిపైరిఫాస్, ప్రొఫినోఫాస్ లేకపోతే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని వాడుతుంటాం. మనం రైతులు తెలిసి కానీ తెలియక కానీ క్లోరిపైరిఫాస్, ప్రొఫినోఫాస్, సింథటిక్ పైరి ఈ మందులు అనేవి వాడుతుంటాయి. ఈ మందులు కూడా వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. మనం ఈ పురుగు ఉంది అంటే ఆ మందులు వాడకూడదు. ఏమేమి వాడకూడదు, క్లోరిపైరిఫాస్ అనేది, ప్రొఫినోఫాస్ అనేది, సింథటిక్ పైరిథ్రాయిడ్ అనే మందుల్ని మనం వాడకుండా ఉంటే ఈ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది అన్నమాట. మనం ఒకవేళ మనకు తెలియకుండా వేరే పురుగుల కోసం వాడామనుకోండి, మనకి తెలియకుండా ఈ పురుగు కూడా చేలో ఉన్నది అనుకుందాం, పైరును ఆశించున్నప్పుడు ఇది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఆ మందుల్ని వాడకుండా దీని నివారణకి ఏం మందులు వాడాలి అన్నప్పుడు, పిలక దశలో దుబ్బు గనుక ఎప్పుడు వాడాలా, ఏం మందులు వాడాలి అనే విషయాన్ని మనం చర్చించుకునే పని అయితే, పిలకల దశలో దుబ్బుకి 10 దోమలు ఉన్నాయనుకోండి అప్పుడు వాడాలా, ఈనిక దశలో దుబ్బుకి 20-25 దోమలు గనక గమనించి నట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇది ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అన్నమాట. దోమను తట్టుకునే వరి రకాలు ఏమైనా ఉంటే గనక ఆ రకాలు కూడా మనం వేసుకోవాలన్నమాట. వేసుకున్నట్లయితే కొంతవరకు ఏంటంటే రకాన్ని కూడా మనం, దోమ ఎక్కువగా వస్తుంది ఈ ఏరియాలో, ప్రతి సంవత్సరం వస్తున్నది అని అనుకున్నప్పుడు ఆ దోమను తట్టుకునే రకాలు ఏమైనా ఉంటే దొరికితే గనక అవి వేసుకోవాలి ప్రథమంగా. తర్వాత పొలాన్ని అడపాదడప, ఇందాక ఏం చెప్పాము, మనం ఖాళీ బాటలు తీసి గాలి ఆడుతూ ఉంటే గనక ఈ పురుగు తక్కువ వస్తుంది కాబట్టి అడపాదడప పొలాన్ని ఆరబెడుతుండాలి. వరి నీటి మొక్క కాదు, నీటి అవసరం ఎక్కువ ఉంటుంది కానీ నీటి మొక్క కాదు కాబట్టి అడపాదడప గనక మనం ఆరబెట్టినట్లయితే ఈ దోమ ఉధృతి కూడా కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. అట్లానే వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల బాటలు అనేవి వదలాల. ఇక మందులు విషయానికి వచ్చేసరికి లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు కానీ, మోనోక్రోటోఫాస్ ఇది దొరకట్లేదు, మనమైతే మన సైంటిస్టులు రికమెండ్ చేస్తున్నారు దొరికే పని అయితే ఇది కూడా మంచి మందు, 2.2 మిల్లీలీటర్లు, లేకపోతే ఇథోఫెనోఫ్రాక్స్ 2 మిల్లీలీటర్లు, ఫెనోబుకార్బ్ 2 మిల్లీలీటర్లు, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు కానీ, లేదా థయోమిథాక్సాము 0.2 గ్రాములు కానీ, లేదా బూఫ్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఫైమెట్రోజైన్ 0.6 గ్రాములు కానీ, డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు కానీ, లేకపోతే కాంబినేషన్లో వస్తున్నాయి మందులు ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోలు అనేది ఒక మందు వస్తుంది. ఇది 0.25 grams గానీ కలిపి పిచికారీ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మందులన్నీ కూడా మార్కెట్ లో ఏంటంటే ఇది మన కెమికల్ నేమ్, ఇప్పుడు మనం చెప్పేది ఎప్పుడు కూడా ఈ ట్రేడ్ నేమ్స్ అనేవి కంపెనీ మారినప్పుడు డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ పేర్లతో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే దానిలో ఉన్నటువంటి కెమికల్ ఈ చెప్పిన ఈ 6-7 రకాల్లో ఏది ఉన్నా కూడా మనము పిచికారీ చేసుకొని దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏం చేయాలి, నత్రజనుని ఎరువుని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. అంతకు మించి కనుక మనం వేసుకునే పని అయితే పురుగులు తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఆశిస్తాయి. తర్వాత ఖాళీ బాటల్ అనేవి తీయాలి. గాలి వెలుతురు అనేది బాగా సోకాలి కాబట్టి గాలి వెలుతురు బాగా సోకటానికి వీలుగా ఖాళీ బాటల్ అనేవి మనం కనుక వరిచేలో తీసుకున్నట్లయితే ఈ దోమ నుంచి పైరుని మనము సంరక్షించుకోవటానికి వీలవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ పురుగులు వస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాం మనము. సరే, నెక్స్ట్ 2వది వచ్చేసి తెగుళ్ళు. పురుగు అనేది మనకు కనపడుతూ ఉంటుందండి. ఆ పురుగు కంటికి కనపడుతుంది. ఆకులు కట్ చేసిందా, హోల్స్ ఏర్పడిందా, కాండంలోకి పోయిందా, లేకపోతే డెడ్ హార్ట్స్ మొక్కలు మోవక ఏంటి ఎండిపోయిందా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. తెగులు అనేది వచ్చేసరికి ఇది ఫంగస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ కంటికి కనపడని సూక్ష్మజీవుల వలన ఈ తెగుళ్ళు అనేవి వస్తాయి అన్నమాట. ఇవి ఏ రూపంలో కనపడితే మచ్చ రూపంలో కానీ లేకపోతే ఎండిపోవటం కానీ జైలం వెసల్స్లు ఎండిపోయి మొక్క ఎండిపోవటం కానీ వేళ్ళు కుళ్ళిపోవటం కానీ ఆకులు కుళ్ళిపోవటం కానీ కాండం కుళ్ళిపోవటం కానీ ఈ రూపంలో మనకి తెగులు అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. వరిలో వచ్చేసరికి ముఖ్యమైన తెగుళ్ళు ఇందాక అనుకున్నట్లుగా మనము అగ్గి తెగులు, పాంపోడ తెగులు, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, మానిపండు తెగులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అగ్గి తెగులు అనమాట. ఇది అందరికీ మనకి తెలిసిందే అగ్గి తెగులు అనేది. అగ్గి తెగులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఇవి నూలకండ ఆకారంలో మచ్చలు ఏర్పడే ఆకుల మీద, తర్వాత డిఫరెంట్ స్టేజెస్ లో మెడ విరుపు తెగులు అని కంకి ఏర్పడటానికి ముందు మెడ దగ్గర వస్తుంది, కంకి మీద వస్తుంది, 3 రకాలుగా ఈ అగ్గి తెగులు అనేది వస్తుంది అనమాట. ఇది మాడిపోయినట్లుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మచ్చలన్నీ యునైట్ అయిపోయి ఎండిపోయి మాడిపోయినట్లు అవుతుంది కాబట్టి దీని పేరే అగ్గి తెగులు అనే పేరు పెట్టడం జరిగింది అనమాట. ఇది రాష్ట్రంలో ఇప్పుడు మా అన్ని వరి పండించే ప్రాంతాల్లోనూ ఈ తెగులు ఆశిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనకు వచ్చేసరికి BPT 5204 అనే రకం వేస్తూ ఉంటాము. ఎందుకంటే దానికి మార్కెట్ రేటు కూడా ఎక్కువ ఉంటుంది, అధిక దిగుబడి వస్తుంది, కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది, అన్నం తినడానికి మనం అందరూ కూడా లైక్ చేస్తాం కాబట్టి ఈ వెరైటీనే వేస్తూ ఉంటాము. ఈ వెరైటీ అనేది అగ్గి తెగుల్ని తట్టుకోలేదన్నమాట. ముఖ్యంగా అగ్గి తెగులు ఎప్పుడు వస్తుంది అనేది మనం చూసుకొని పగలు మంచు పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి మంచు కానీ చిరుజల్లులు కానీ ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి నత్రజని ఎరువు ఎక్కువగా వాడినప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ 90% అంటే తేమ శాతం గాలిలో 90% ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందని. సో దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో తెగులు తట్టుకోలేని రకాల్లో కనుకైతే మనకి 70-80% వరకు ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అగ్గి తెగులు మేనేజ్మెంట్ అనేది యాజమాన్యం అనేది మనం పెద్దగా చేసుకోవాలన్నమాట. తాగునీరు లభించే పల్ల ప్రాంతాల్లో కానీ బోరు బావుల కింద పండించే మెర ప్రాంతాల్లో కూడా ఈ తెగులు ఆశించి పంటకు నష్టం కలిగజేస్తుంది అనమాట. ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మెరక ప్రాంతాల్లో కానీ బోరుబావుల కింద కానీ మరి సాగునీరు లభించే పల్ల ప్రాంతాలు కానీ ఎక్కడైనా కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. ఈ అగ్గి తెగులు అనేది ఇందాక మనం అనుకున్నట్లుగా ఏంటి, భూమి పైన ఉన్నటువంటి మొక్క యొక్క అన్ని భాగాలకు పంట అన్ని దశల్లోనూ, బాగా గుర్తు పెట్టుకోండి, పంట అన్ని దశల్లోనూ భూమి పైన ఉన్నటువంటి మొక్క అన్ని భాగాలకును ఈ తెగులు అనేది ఆశించటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ శిలీంధ్రం అనేది ఆకుల పైన, ఆకు తొడిమెల పైన, కణుపుల మీద, వెన్ను లేదా మెడ అంటాను చూడండి, మెడ విరుపు తెగులు అని వస్తారు, మెడ దగ్గర భాగంలో వెన్ను దగ్గర మెడ భాగంలో కనుక వచ్చేస్తే అక్కడ కణుపు మెత్తగా అయిపోయి పడిపోతుంది అనమాట. దాన్ని మెడ విరుపు అంటారు, విరిగిపోయినట్లు అయిపోతుంది మెడ విరుపు. మెడ భాగంలో కానీ వెన్నుపై కూడా గింజలు ఏర్పడేటప్పుడు ఆ వెన్నుపై కూడా గింజల మీద కూడా రావటం అనేది ఆశించటం అనేది జరుగుతుంది. ముందుగా ఆకులపై ఎట్లా మనం ఎట్లా గుర్తిస్తాము, ముందుగా ఆకుల మీద సన్నటి గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా ఈ మచ్చలు పెద్దవయ్యి నూలకండ ఆకారంలో ఉండి ఈ మచ్చలు పెద్దవైన తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి అన్నమాట. ఈ దశలో నారుమడి కానీ నాట్లు వేసిన తర్వాత కానీ ప్రధాన పొలాన్ని మనం దూరం నుంచి చూసినప్పుడు తగలబడినట్లుగా కనిపిస్తుంది. సో దూరం నుంచి ఏదో ఇక్కడ తగలబడినట్లుగా అట్లా కనిపిస్తుంది, ఎక్కువ ఆశించినప్పుడు. అందువల్లనే దీనికి అగ్గి తెగులుగా మనం పిలుస్తున్నాం అన్నమాట. నాటిన పొలంలో గనక తెగులు సోకితే గనక మొక్కలు ఎట్లా అంటే కురచగా ఉండి పిలకలు చేయవు. శిలీంధ్రం ఆకు తొడిమ వద్ద ఆశిస్తే గనక ఆకు మొత్తం ఎండిపోతుంది. ఎందుకంటే తొడిమి దగ్గర మొదలు భాగంలో ఎండిపోతే దాని నుంచి ఆహారము నీరు ముందు భాగానికి వెళ్ళక కణుపుల వద్ద గనక ఆశిస్తే గనక ఆ ప్రదేశంలో కణజాలం కుళ్ళిపోయి నల్లగా మారిపోతుంది. చివరిగా ఏమవుతుంది, ఆ పిలక తెగులు ఆశించిన ప్రదేశం వద్ద పిలక కాస్త విరిగి కిందకి వాలిపోతుంది అనమాట. నెక్ అంటారు మెడ ఏరియా దగ్గర, దీన్ని మెడ విరుపు అంటారు. అందువల్ల పైరు వెన్ను వేసిన తర్వాత గనక తెగులు వెన్ను కింద భాగం వద్ద ఆశించి ఈ కణజాలం అంతా కూడా మనకి ఇది వ్యాపించి కుళ్ళటం వలన ఏమవుతుందంటే వెన్ను ఆ ప్రదేశంలో విరిగి కిందకి వేలాడుతూ దీన్నే మనం ఇందాక అనుకున్నట్లు మెడవిరుపు తెగులు అంటారు. పైరు పుష్పించే దశలో నుంచి గింజ పాలు పోసుకునే దశలో కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. వెన్ను కింద లేకపోతే వెన్నుపై గనక ఆశిస్తే గింజలు పూర్తిగా లేకపోతే పాక్షికంగా గానీ తాలుగా మారు. తెగులు కలిగించేటటువంటి శిలీంధ్రము పంట అవశేషాల్లో మరి విత్తనం మీద మరి ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలు మీద జీవించి ఉండి తర్వాత పంటను కూడా ఆశిస్తుంది అనమాట. అందువల్ల మనం ఏం చెప్తాం, ఈ అగ్గి తెగులు మేనేజ్మెంట్ చేయాలంటే మనకు ప్రత్యామ్నాయ పంటలు ఉంటాయి కదా, చుట్టూ కలుపు కానీ గట్లు కానీ అన్నీ శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ సంవత్సరం మనం ఎంత బాగా మేనేజ్ చేసినా గట్లవి శుభ్రంగా పెట్టుకోకపోతే ఈ తెగులు కలిగించేటటువంటి శిలీంధ్ర బీజాలు ఈ అతిధేయ మొక్కలు అంటారు అనమాట, ఆల్టర్నేటివ్ వాటి మీద ఉండిపోయి మరుసటి సంవత్సరం మళ్ళీ వరి వేసినప్పుడు ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఉధృతిగా వస్తుంది. కాబట్టి ఆ విత్తనం నుంచి కానీ ఆ మొక్కలు కట్ చేసిన తర్వాత దిగుబడి తీసుకున్న తర్వాత అవశేషాలను మొదలు దాకా కోయకుండా ఉన్న అవశేషాల మీద కానీ కలుపు మొక్కల మీద కానీ ఈ శిలీంధ్ర బీజాలు ఉండిపోయి మరుసటి పైరుకి ఎక్కువ ఉధృతిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో వస్తుందా అనుకున్నట్లుగా రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండి అంతకంటే తక్కువగా అంటే రాత్రిపూట చల్లగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండి ఉదయపు వేళల్లో మంచు పడుతూ చల్లని గాలులు వీచే వాతావరణం తెగులు అభివృద్ధికి బాగా వ్యాప్తి చేయడానికి అనుకూలంగా ఉంది. సాధారణంగా మనం ఏంటంటే అక్టోబర్ మాసాంతం నుంచి ఈ ఫిబ్రవరి చివరి వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయన్నమాట. మన గుంటూరు జిల్లాలో తీసుకుంటే మనం డిసెంబర్ జనవరికి పంట కోసేస్తాం కాబట్టి ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎక్కువగా కనపడుతుంది. కొన్ని ఏరియాల సంవత్సరం అంతా సపోజ్ నెల్లూరు లాంటి జిల్లాలు తీసుకుంటే కనుక అలా సంవత్సరం మొత్తం మార్చి దాకా కూడా ఉంటుంది. కాబట్టి అప్ టు ఫిబ్రవరి ఈ అగ్గి తెగులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. సిఫార్సుకు మించి ముఖ్యంగా రైతులు ఏం చేయాలంటే నత్రజని ఎరువుని సిఫార్సుకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకుండా ఉంటే ఈ తెగులు ఉధృతిని మనం చాలా వరకు తెలియకుండానే కంట్రోల్ చేసిన వాళ్ళు, తెగులు వచ్చే అవకాశాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట. మనం అట్లా నత్రజని ఎక్కువగా వాడేసామనుకోండి ఆ తెగుల్ని ఎక్కువగా మనమే పెంచిన వాళ్ళం అవుతాం. సో తెగులు తట్టుకోగలిగిన రకాలు అంటే మనకి తెగులు తట్టుకునే రకాలు ఇక్కడ మనకి మనం వేసుకోము, ఎందుకంటే మార్కెట్ వాల్యూ ఉండదు. తెగులు వచ్చే రకమైనా కూడా ఆ బీపీటీ రకమే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, అదే వేస్తాం. కాబట్టి దాని యాజమాన్య పద్ధతులే మనం జాగ్రత్తగా తెలుసుకోవటం చేయాలన్నమాట. ఏం చేయాలి, తెగులు ఆశించిన పొలం నుంచి ముఖ్యంగా విత్తనాన్ని మనము తీసుకోకూడదు అనమాట. తర్వాత విత్తన శుద్ధి చేయాలి. అందువరకు మనం విత్తన శుద్ధి ఏం చేయాలి, దేంతో చేస్తాం, కార్బండజిమ్ అనే మందుని మనము మండగట్టుకునే పని అయితే కనుక 1 లీటర్ నీటికి 1 గ్రాము నీళ్లులో కలిపి 1 కిలో విత్తనానికి ఈ రకంగా 12 నుంచి 24 గంటలు నానబెట్టి తర్వాత 24 గంటలు మండగట్టుకుని వేసుకుంటాము. డైరెక్ట్ గా చల్లే పని అయితే పొడి మందుని 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండజిమ్ కలుపుకొని ఆ మరుసటి రోజు విత్తుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువగా అగ్గి తెగులు ఆశిస్తుంది కాబట్టి ఈ బీపీటీ రకం ఎక్కువ వేస్తాం. దీనికి స్పెసిఫిక్ గా మనము ట్రైసైక్లోజైల్ అనే మందుతో కూడా విత్తన శుద్ధి మనము చేసుకుంటాం అనమాట. నారుమడి చుట్టూ ప్రధాన పొలం గట్ల పైన పెరిగేటటువంటి గడ్డి జాతి మొక్కలను కూడా మనం నిర్మూలించాలి. ఇందాక మనం అనుకున్నట్లు అతిథేయ హోట్లు వాటిని మనం గట్లవి శుభ్రంగా పెట్టి పొలంలో కనుక కలుపు ఎక్కువగా ఉంటే సకాలంలో కలుపు పెరగకుండా ఆ కలుపుని కూడా మనం అరికట్టు. నత్రజని ఎరువుని ఏం చేయాలి, సిఫార్సుకు మించి మనం ఎక్కువగా వాడకూడదు. ఆ వేసే ఎరువు కూడా నత్రజని ఏంటంటే నీటిలో కరిగిపోయి భూమి లోపల పొరలలోకి వెళ్ళిపోయి నాశనం కరిగిపోయి వేస్ట్ అవుతుంది. ఒకటి వాతావరణంలో ఆవిరి రూపంలో పోయి నత్రజని వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని ముఖ్యంగా దఫదఫాలుగా వేసుకోవాలన్నమాట. వాతావరణాన్ని బట్టి తెగుళ్ళ లక్షణాలు మనకి వస్తున్నాయి అని గనక గమనించినట్లయితే రైతులు వెంటనే శిలీంధ్ర నాశనం మనం వాడాలన్నమాట. ఈ అగ్గి తెగులు నియంత్రణకి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైసైక్లోజైల్ బీమ్ అంటారు. ఇది 0.6 grams కానీ లేకపోతే ఐసోప్రోథయోలిన్ 40% దొరుకుతుంది మార్కెట్లో. 1.5 milliliters కానీ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలన్నమాట. గింజ గట్టిబడి పంట పక్వ దశకు వచ్చిన తర్వాత మనం ఎటువంటి శిలీంద్ర నాశనలు కూడా మనం వాడకూడదు. ఎందుకంటే ఈ వీట్ల యొక్క అవశేషాలు అనేవి పంట ఉత్పత్తినే కదా మనం తినేది. ఈ తినే పదార్థాల్లోకి ఈ పంట తెగులు మందు అవశేషాలు ఉండి విషపూరితం అవుతుంది కాబట్టి ఆహారము. మనం ఆ గింజ గట్టిపడే దశలో పంట పక్వ దశకు వచ్చేటప్పుడు ఎటువంటి శిలీంద్ర నాశనలు కూడా మనం వాడకూడదు అన్నమాట. తెగులు తట్టుకోలేని రకాల మెడవెరుపు లక్షణాలు కనుక గమనిస్తే కనుక తెగులు ఇది మనం తెగులు తట్టుకోలేని రకం. మనం వేసేది బీపీటీనే కాబట్టి అది ఎట్లానూ తెగులు తట్టుకోలేదు. సో మనకు ఈ మెడవెరుపు లక్షణాలు కనుక వస్తున్నాయి అని కనుక కొంచెం కనుక మనం గమనించినట్లయితే కాసుగా మైసిన్ అనే మందుని 2.5 milliliters లీటర్ నీటికి కలిపి పైరు బాగా తడి మనము పిచికారీ చేసుకోవాలన్నమాట. ఇందాక గింజల మీద వస్తే క్వాలిటీ కూడా దెబ్బతింటుంది, దాని మార్కెట్ వాల్యూ కూడా దెబ్బతింటుంది. ఆ మెడవిరుపు తెగులు వస్తుందేమో అని గమనించినప్పుడు వెంటనే ఈ కాసుగా మైసిన్ వాడితే గనక ఈ గింజల దాకా కూడా ఈ తెగులు సోకకుండా ఉంటుంది. గింజ నాణ్యత దెబ్బకుండా మన మార్కెట్ వాల్యూ తగ్గకుండా కూడా మన ధాన్యాన్ని మనము అమ్ముకోవటానికి వీలవుతుంది. ఇకపోతే రెండో తెగులు వచ్చేసరికి పాంపోడు తెగులు అంటారు, మన అందరికీ తెలుసు. ఇది కూడా అన్ని వరి పండించే ప్రాంతాల్లో ముఖ్యంగా అన్ని వరి వంగడాల్లో ఈ తెగుల్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఈ పంట దశ తెగులు తీవ్రతను బట్టి మనకి నష్టం ఎంత వస్తుందంటే పాంపొడలాగా ఒక మచ్చకు ఒక మచ్చ ఆనుకొని కలిసిపోయి పాంపొడ ఎట్లా అయితే ఉంటుందో ఆ రకంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని పాంపొడ తెగులు అని చెప్పి అంటారు. ఈ తీవ్రతను బట్టి తెగులు వచ్చిన తీవ్రతను బట్టి 30-70% వరకు కూడా మనం పంట నష్టపోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకుల ద్వారా ఆహార పదార్థాలు తయారయ్యి మరి పిలకలు దొడిగి కంకులు ఏర్పడి ధాన్యం ఏర్పడాలంటే ఈ ఆకులే పాంపొడలతో ఎక్కువగా మనకు నష్టపోయినప్పుడు ఆకుల ఏరియా మనకు దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వరి పంట సరళిని పాటించే ఆయకట్టు ప్రాంతాల్లో వరి మళ్ళీ వరి అంటే ఆ పంట సరళిని కనుక మనం పాటించుకునే పని ఇది ఎక్కువ నష్టపరిస్తుంది అన్నమాట. కాబట్టి ఏం చేయాలి, ఒక సీజన్లో మనకు అటువంటి సమస్య లేదు. ఎందుకంటే వరి వేసిన తర్వాత మొక్కదను కానీ అపరాలు కానీ ఏదో ఒకటి వేయటం అనేది సాధారణ ప్రాక్టీస్ ఉంది. ఇందాక నేను అన్నట్లు నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో కొన్ని సంవత్సరం పొడుగుతా వాళ్ళు వరి పండిస్తుంటారు. వరి తర్వాత వరి వేసి ఈ తెగులు సోకినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఉధృతి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ తెగులు యొక్క ప్రాథమిక లక్షణాలు ఎక్కడ మొదలవుతాయంటే మొక్కల మొదళ్ల మధ్య నీటి మట్టానికి దగ్గరగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఆకు ఒర భాగం పైన ముందుగా నీటి డాగు మచ్చగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే నీటి మచ్చలాగా ఒక డాగులాగా క్రమంగా అది పెద్దదయ్యి ఒకదానికొకటి కలుసుకొని ఆకు కాండము పొట్ట మరియు వెన్ను భాగాలకు కూడా వ్యాపిస్తుంది అన్నమాట. పొడలాగా మచ్చలు ఒక నిర్దిష్ట ఆకారం లేకుండా మధ్యలో బూడిద రంగులో ఉంటాయి. దానికి ఒక ఆకారం లేకుండా మధ్యలో బూడిద రంగులో ఉండి ముదురు గోధుమ రంగు అంచులాగా ఉంటుంది అన్నమాట. ఇది ఎట్లా పాం పొడని పూలు ఉంటాయి. ఈ మచ్చల్ని మనం కనుక దూరం నుంచి చూసినట్లయితే బాగా ఆశించిన ఈ కలిసిపోయి మచ్చలు ఉన్న చూస్తే పాం పొడలాగా కనపడుతుంది అన్నమాట. అందువల్ల ఈ తెగులను పాం పొడ తెగులు అంటారన్నమాట. ఈ తెగులు తీవ్రతరం అయితే కనుక ఆకులు లేదా మొత్తం మొక్క ఎండిపోతుంది. వెన్ను వరకు తెగులు వ్యాపిస్తే గింజల రంగు మారిపోయి తాలుగా మారటం కూడా జరుగుతుంది, నాణ్యత కోల్పోతుంది. ముదురు మచ్చలు ఉపరితలం పైన స్క్లిరోషియా అనబడే గుండ్రని బీజాలు కూడా కనపడతాయి. మనం కనుక వదిలేస్తే ఆవాల్లాగా సన్నగా స్క్లిరోషియా అంట. ఈ స్క్లిరోషియా అనే అంటే ఈ శిలీంద్ర యొక్క బాడీస్ అన్నమాట. ఇవే మళ్ళీ మరుసటి సీజన్ లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ స్క్లిరోషియా అనే మొలకెత్తి ఈ కలుపు మొక్కల మీద గట్లెంబడ ఉండి మరుసటి సంవత్సరం మళ్ళీ వరి తర్వాత వరి వేసినప్పుడు ఎక్కువగా తెగులు ఉధృతిని కలిగిస్తుంది. ముదిరిన బీజాలు గనక మొక్క నుండి తేలిగ్గా రాలి భూమి ఉపరితలంపై పడి జీవించి ఉంటాయి కాబట్టి పంట నాటిన తర్వాత తెగుల్ని ఉధృతిని విత్తనంపై గనక జీవించి ఉన్న శిలీంద్ర తంతువులు కూడా నారుమడిలో తర్వాత ప్రధాన పొలంలోనూ తెగుల్ని కలిగజేస్తుంటారు. దీనికి కూడా మనకి అనుకూల లక్షణాలు తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఒక బూజ అనేది మన ఇంట్లో కూడా పచ్చళ్ళు కానీ ఏమైనా వర్షాలు కనుక బాగా పడినప్పుడు బూజ ఎట్లా అయితే వస్తుందో పచ్చళ్ళకి కానీ బ్రెడ్కి కానీ ఆహార పదార్థాలు అదే రకంగా కూడా అది ఎప్పుడు వస్తుంది, గాలిలో తేమ ఎక్కువ. అదే రకంగా ఈ బూజ సంబంధమైనటువంటివి కాబట్టి గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు కనుక ఎక్కువగా ఉండి ఈ తెగులు వ్యాప్తికి ఉపయోగపడతాయి అన్నమాట. దగ్గరగా నాటినప్పుడు అధిక నత్రజని వాడినప్పుడు ఎరువు ఏపుగా ఎదిగి లోపల సూక్ష్మ వాతావరణం అంటే తెగులు వ్యాప్తి చెందటానికి మైక్రో క్లైమేట్ బాగా ఉన్నప్పుడు ఇది ఉధృతి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పంట బాగా పెరిగిన తర్వాత చిరుజల్లులు పడి ఎండ కాస్తే వ్యాధి తీవ్రత మళ్ళీ పెరుగుతుంది అన్నమాట. చిరుజల్లులు పడి మళ్ళీ ఎండ బాగా వస్తే ఏమవుతుంది, హ్యూమిడిటీ పెరుగుతుంది, గాలిలో తేమ పెరుగుతుంది, అప్పుడు కూడా ఇది ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ తెగులు మళ్ళీ మరుసటి సంవత్సరం తక్కువగా రావాలి అంటే మనం ఏం చేయాలి, వేసవిలో లోతు దుక్కు అనేది చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఈ పంట అవశేషాలు కానీ భూమిపై పొరల్లో ఉన్నటువంటి స్క్లీరోషియా బాడీలు కానీ అధిక వేడికి ఏమవుతాయి, ఎండకి జీవాన్ని కోల్పోతాయి, మరుసటి సంవత్సరం అవి మొలకెత్తాం అన్నమాట మరుసటి సీజన్లో. సో పంట నాటడానికి ముందు పొలంలోని కలుపు పంట అవశేషాలను కనుక పూర్తిగా కుళ్ళే వరకు మనం దమ్ము చేసుకోవాలన్నమాట. కుళ్ళిపోతే ఏమవుతుంది, నేను చెప్పినట్లుగా ఇందాక స్క్లీరోషియల్ బాడీలన్నీ చచ్చిపోవటం జరుగుతుంది అన్నమాట. అట్లానే సిఫార్సు చేసిన దూరంలో నాట్లు వేసుకోవాలి, కొంచెం గాలి వెలుతురు ఉండేట్లుగా చేసుకోవాలి. సిఫార్సుకు మించి సాగునీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు అన్నమాట. సాగునీటిని కూడా ఎక్కువ రోజులు మారుస్తూ ఉండాలి, పంపిస్తూ ఉండాలి. పొలం గట్లపై కలుపు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుని తర్వాత పొలంలో కలుపును సకాలంలో నిర్మూలించుకోవాలి. నత్రజ ఎరువును అవసరమైన మోతాదులోనే దఫదఫాలుగా తెగులు వాతావరణ పరిస్థితులు మరియు పంట దశలను అనుసరించేసి శిలీంద్ర నాశనల్ని మనం వాడుకోవాలి. ఈ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్లో ఇది నష్ట పరిమితి ఉన్నది, ఈ పైరు ఏ దశలో ఉన్నది అన్నది చూసుకొని మన శిలీంద్ర నాశనలు అయినటువంటి హెక్సాకొనజోల్ అంటారు, ఇది 2 గ్రాములు కానీ, లేకపోతే వాలిడామైసిన్ అనే మందు 2 గ్రాములు కానీ, లేకపోతే ప్రాపీకొనజోల్ అంటారు ఇది 1 గ్రాము కానీ, టెబూకొనజోలు ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్ ఇదైతే కనుక 400 మిల్లీగ్రాములు ఎకరానికి, లేకపోతే అజాక్సిస్ట్రాబిన్ 25% ఎస్సీ అంటారు 1 గ్రాము కానీ, అజాక్సిస్ట్రాబిన్ ప్లస్ డైఫెనోకొనజోలు ఈ మందుని 1.5 గ్రాములు కానీ, ఈ 4-5 రకాల్లో ఏదో ఒక శిలీంద్ర నాశనంతో కనుక మనం ఒక లీటర్ నీటికి కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇది మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అన్నమాట. అట్లానే మనకి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది కూడా వస్తూ ఉంటుంది, తర్వాత మానిపండు తెగులు అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు ఇది నీటి ద్వారానే పోతూ ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వస్తూ ఉంటుంది, కాబట్టి ఇది వ్యాపించకుండా నీటిని కంట్రోల్ చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి, పొలం ఆరబెట్టుకుని బ్యాక్టీరియాసైడ్, స్ట్రెప్టోసైక్లిన్ ఇలాంటి మందులు ఏదన్నా ఒకటి మనం పిచికారీ చేయాలి. అలానే మానిపండు తెగులు కనుక వచ్చినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ అనే మందుని కనుక మనం వాడుకొని దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అన్నమాట. లేకపోతే ఏమవుతుంటే ముందు పచ్చగా కనపడంగానే మానిపండు స్టేజ్ వచ్చే లోపల కాటుకు తెగులు అని కూడా అంటారు, ఆ పసుపు పచ్చగా కనపడ్డప్పుడే మనము మందులు కార్బండజిమ్ 1 గ్రాము కానీ, లేకపోతే టెబూకొనజోలు 1 గ్రాము కానీ, లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, ప్రాపీ కొనజోలు కానీ, ఈ మందుల్లో ఏదో ఒకటి కానీ మార్చి కనుక మనం అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకుని మానిపండు స్టేజ్ వచ్చేసి అది బాగా ఏర్పడి స్పోర్లు మళ్ళీ కొత్త మొక్కలకి రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. జనరల్గా మనకి చెప్పాలంటే ఈ తెగుళ్ళు పురుగులు అనేవి ఎక్కువగా ఆశించి మనకి పంట నష్టాన్ని కలుగజేస్తున్నాయి, కాబట్టి ఇవి రాకుండా ఉండాలి అంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట. అవి ఏమిటి అన్నట్లంటే ఇందాక అనుకున్నట్లుగా వేసవిలో మనం లోతు దుక్కులు ఒకటి చేసుకుంటూ ఉండాలి, ఏ పైరు వేసినా కూడా పంట మార్చుకోవాలి, పొలం చుట్టుపక్కల శుభ్రత పాటించుకోవాలి, నిర్దేశిత సమయంలోనే అందరూ వరి వేసుకోవాలి, భూసార పరీక్షను అనుసరించి ఎరువులు వేసుకోవాలి, విత్తన శుద్ధి చేసుకోవాలి, తర్వాత పురుగులు తెగుళ్ళు తట్టుకునే రకాలు ఉంటాయి అవి చేసుకోవాలా, తర్వాత కోత కోసేటప్పుడు భూమికి దగ్గరగా కోసుకోవాలా, నాట్లు వేయటానికి ముందు నాట్లు నారు చివర్లు కూడా తుంచుకొని నాటు, తర్వాత ఈ పురుగు ఉధృతిని కనుక్కోవాలి అంటే ఫెరమోన్ ట్రాప్స్ అనేవి ల్యూర్స్ అనేవి పెట్టుకొని మనం వాటి ఉధృతిని బట్టి ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఒకటి ట్రైకోగ్రామా కార్డుల్ని వదులుకోవటం, ఆ గుడ్ల సముదాయాన్ని బదనికలు అంటారు అవి, వాటిని వదులుకోవటము. సహజ శత్రువులను ఆకర్షించేటటువంటి పంటలను గట్లపై వేసుకోవటం ఒకటి, ప్రతి 2 మీటర్లకి కాలిబాటలు వేసుకోవటం ఒకటి, తర్వాత నారు వేయటానికి అదే పీకి నారు వేయటానికి ముందుగా క్లోరిపైరిఫాస్ మందు ద్రావణంలో ముంచి నాటటం ఒకటి, ఆకుల చివర్లు తుంచి నాటడం ఒకటి, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే ఈ పురుగులు తెగుళ్ళు ఉధృతిని తగ్గించుకొని వాటిని కంట్రోల్ చేయడానికి వాడేటటువంటి పురుగు మందులను తెగుళ్ళు మందులని తక్కువగా వాడి నాణ్యమైన దిగుబడులను ఈ అవశేషాలు లేకుండా ఉండేటటువంటి దిగుబడులను తక్కువ ఖర్చుతో రైతులు పొంది లబ్ధి పొందాలని ఆశిస్తూ ఇంతవరకు నా ఈ విషయాలని అన్నీ శ్రద్ధగా విన్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు మరోసారి తెలియజేసుకుంటూ జిల్లా వనరుల కేంద్రం గుంటూరు తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.